ಓಂ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ಭಗವತೀ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಷ್ಠಿಕೀ ಓಂ ಜ್ಞಾತವಿರಾಂದಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯ ಚಕ್ಷುರನ್ವಿಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಚೈತನ್ಯಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋ ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ವೈಷ್ಣವಾಂಶ್ಚ ಶ್ರೀರೂಪಂ ಸಾಗ್ರಜಾತಂ ಸಹಗಣಾರಘುನಾಥಾನ್ವಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಹರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಹಗಣಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ ನಮಾಂ ವಿಶ್ವಪಾದಾಯ ವಿಶ್ವಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮೀನಿತಿ ನಾಮಿನೇ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶತಾರಿಣೇ ನಮಾಂ ವಿಶ್ವಪಾದಾಯ ವಿಷ್ಣುಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಸಿದ್ಧಾಂತ ಸರಸ್ವತೀನಿತಿ ನಾಮಿನೇ ಶ್ರೀವಾರ್ಷಭಾನವೇ ದೇವಿ ದಯಿತಾಯ ಕೃಪಾಬ್ಧಯೇ ಕೃಷ್ಣ ಸಂಬಂಧ ವಿಜ್ಞಾನ ದಾಮಿನೇ ಪ್ರಭುವೇ ನಮಃ ಮಾಧುರ್ಯೋಜ್ವಲ ಪ್ರೇಮಾಢ್ಯ ಶ್ರೀರೂಪಾನುಗಾ ಭಕ್ತಿದ ಶ್ರೀಗೌರ ಕರುಣಾಶಕ್ತಿ ವಿಗ್ರಹಾಯ ನಮೋಸ್ತುತೆ ನಮಸ್ತೆ ಗೌರವಾಣಿ ಶ್ರೀಮೂರ್ತಯೇ ದೀನತಾರಿಣೇ ರೂಪಾನುಗಾ ವಿರುದ್ಧಾಪ ಸಿದ್ಧಾಂತದ್ವಾಂತಹಾರಿಣೇ ನಮೋ ಗೌರಕಿಶೋರಾಯ ಸಾಕ್ಷಾದ್ವೈರಾಗ್ಯಮೂರ್ತಯೇ ವಿಪ್ರಲಂಬಾರಸಾಂಬೋಧೇ ಆದಾಂಬುಜಾಯ ತೇ ನಮಃ ನಮೋ ಭಕ್ತಿ ವಿನೋದಾಯ ಸಚ್ಚಿದಾನಂದನಾಮಿನೇ ಗೌರಶಕ್ತಿಸ್ವರೂಪಾಯ ರೂಪಾನುಗಾವರಾಯ ತೇ ಗೌರಾವಿರ್ಭಾವಭೂಮೇ ಸ್ವಂ ನಿರ್ದೇಷ್ಟಾ ಸಜ್ಜನಪ್ರಿಯಃ ವೈಷ್ಣವಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯ ತೇ ನಮಃ ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ ನಮೋ ಮಹಾವದಾನ್ಯಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಮ ಪ್ರದಾಯತೆ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣಚೈತನ್ಯ ನಾಂನೇ ಗೌರತ್ರಿಶೈ ನಮಃ ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತರೂಪಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ ಜಯತಾಂ ಸುರತೋರ್ಭಂಗುರ್ ಮಾಮಂದ ಮತೇರ್ಗತಿ ಮತ್ಸರ್ವಸ್ವಾಪದಾಂಬೋಜೌ ರಾಧಾಮದನಮೋಹನೋ ದಿವ್ಯದೃಂದಾರಣ್ಯಕಲ್ಪದ್ರುಮಾದಃ ಶ್ರೀಮದ್ರತ್ನಾಕಾರಸಿಂಹಾಸನಸ್ಥೌ ಶ್ರೀಮದ್ರಾಧಾಶ್ರೀಲಗೋವಿಂದದೇವೋ ರಷ್ಟ್ರಾಲಿಭಿಸ್ಸೇವಿಮಾನ ಸ್ಮರಾಮಿ ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟಾದರಸ್ಥಿತ ಹರ್ಷಂವೇಣು ಸ್ವನೇರ್ಗೋಪೀರ್ ಗೋಪಿನಾಥ ಶ್ರೀಯಸ್ತು ನಃ ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸ್ತುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತಾಗದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ನಿನ್ನ ಮನ ಭಾಗವತ ಮಹಿಮನ ಗುರಿಂಚಿ ಚೆಪ್ಪುಕೊಂಡೂ ಶ್ರೀ ಸನಾತನ ಗೋಸ್ವಾಮಿ ಪಾದ ಚೆಪ್ಪಿನ ಈ ಭಾಗವತಸ್ತವ ಕೃಷ್ಣಲೀಲಾಸ್ತವಲೋ ಈ ಭಾಗವತಸ್ತವಲೋ ಐದು ಶ್ಲೋಕಾಲನ್ನಿ ಮನಂ చెప్పుకున్నాం. నిన్న ఈ మాట కూడా చెప్పాం, ఈ ఐదు శ్లోకాలు మీకు తెలుగులో రాసిస్తారని. అందరికి ఇచ్చారా? ఇంకా ప్రింట్అవుట్ చేసుకుంటున్నట్టు ఎమర్జెన్సీ వాట్సాప్ ఇచ్చేసాను, ప్రింట్అవుట్ వాళ్ళకి ఇంకా టైం పడుతుంది, నో ప్రాబ్లం. నా తర్వాత ఈ శ్లోకాల్ని ఉచ్చారణ చేయటం అన్నట్టు. సర్వశాస్త్రాబ్ది పీయూష సర్వవైదిక సత్ఫల సర్వసిద్ధాంతరత్నాఢ్య సర్వలోకైక దృక్పద సర్వభాగవత ప్రాణ శ్రీమద్భాగవత ప్రభో కలిద్వాంతోదితాదిత్య శ్రీకృష్ణ పరివర్తిత పరమానంద పాఠాన్యా ప్రేమవర్షక్షరాయతే సర్వానంద సర్వసేవ్యాయ శ్రీకృష్ణాయ నమోస్తుతే. మదైకబంధో మత్సంగిన్ మద్గురో మన్మహాదనా మన్నిస్తారక మద్భాగ్య మదానంద నమోస్తుతే. అసాధు సాధు తాదాయిన్ అతి నీచోచ తారక అనాముంచ కదాచిన్మాం ప్రేమ్నారిత్కంఠయో స్పృహా. దాని తర్వాత నిన్న నేను ఒక మాట చెప్పుకున్నాను, శ్రీకృష్ణ పరివర్తిత అంటే భాగవతం ఎవరో కాదు, కృష్ణుడంట. ఎటువంటి కృష్ణుడు? మళ్ళీ తిరిగి వచ్చిన కృష్ణుడు. కృష్ణే స్వధామోపగతే, ఆయన అతని ధామానికి వెళ్ళిన తర్వాత, గోలోకానికి వెళ్ళిన తర్వాతే అదే కృష్ణుడు మళ్ళీ వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? భాగవత రూపంలో వచ్చినాడు, తిరిగి వచ్చిన కృష్ణుడు. కాబట్టి భాగవతం కృష్ణుడు, వాళ్ళిద్దరిలో ఎటువంటి తేడా లేదు. కృష్ణుడే భాగవతం, భాగవతమే కృష్ణుడు. అది భాగవతం కృష్ణుడవుతే ఆ కృష్ణుడు యొక్క స్వరూపాంతో పోల్చారు భాగవతాన్ని. పోల్చడం కాదు, చెప్పాడు. ముఖ్యంగా ఈ మూడు శ్లోకాల్లో భాగవతంలో ఉండే 12 స్కందాలు ఈ కృష్ణుడి యొక్క స్వరూపంతో పోల్చారు, కృష్ణుడి యొక్క ఈ స్వరూపంలో ఉండే వివిధ అంగాలతో పోల్చారు. ఈ మూడు శ్లోకాలను మనం చదువుకుందాం. చాలా మంచి శ్లోకాలు ఈ మూడు. భాగవతం క్లాస్ జరిగే మునుపు మనం ఈ మూడు శ్లోకాలని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 5 ప్రార్థనలు, సనాతన గోస్వామి చేసిన 5 ప్రార్థనలు, ఈ 3 శ్లోకాలు కనుక మనం చెప్పుకుంటే ప్రతి భాగవతం క్లాస్ ముందు ఆ భాగవతం వినటానికి ఒక అర్హత, ఒక వినటానికి ఒక ఆనందంగా కలిపిస్తుంది, స్పృహ ఉంటుంది. అందుకని ఈ 3 శ్లోకాలని నా తర్వాత చెప్పండి. ఆదో యదియో ప్రథమా ద్వితీయో తృతీయతుర్యో కథితో యదూరు నావేస్తతా పంచమయేవ షష్ఠో భుజాంతరం దోర్యుగలం తతాన్యో కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యశ్చ లలాటపట్టం శిరోపి యద్వాదశ ఏవ భాతి నమామి దేవం కరుణానిధానం తమానవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం మజామహే భాగవత స్వరూపం. ఈ 3 శ్లోకాల్లో ఏం చెప్పబడిందంటే పాదో యదియో ప్రథమో ద్వితీయో, రెండు పాదాలు కృష్ణుడివి. ఆ రెండు పాదాలు దేనితో సమానం అంట? ప్రథమో ద్వితీయో అంటే ప్రథమ స్కందం ద్వితీయ స్కందానికి సమానం కృష్ణుడి పాదాలు. తృతీయ తుర్యో కథితో యదూరు, తృతీయ తుర్యో, తృతీయ అంటే మూడోది, తుర్య అంటే నాలుగోది, మూడో స్కందం నాలుగో స్కందం. యదూరు అంటే తొడలు, ఆ కృష్ణుడు రెండు తొడల్లాగా దాంతో పోల్చిబడి. తర్వాత నాభిస్తత పంచమ ఏవ షష్ఠ, భగవంతుడి కృష్ణుడి యొక్క నాభి పంచమ స్కందం అంట, ఐదో స్కందం. భుజాంతరం దౌర్యుగలం తతాన్యో, భుజాంతరం దౌర్యుగలం తతాన్యో అంటే ఈ భుజాంతరం, ఈ భుజాలు నాభిస్తత పంచమ ఏవ షష్ఠ, నాభిస్తత పంచమ ఏవ షష్ఠ భుజాంతరం. ఈ భుజాంతరం అంటే మధ్యలో ఉండే అక్షస్థలం ఆరో స్కందం అంట. తర్వాత ఈ రెండు ఏడు ఎనిమిది, ఈ రెండు భుజాలు ఏడో స్కందం ఎనిమిదో స్కందం. తొమ్మిదో స్కందం ఏంటి? కంఠస్థు రాజం నవమో యదీయు, కంఠస్థు రాజం కృష్ణుడి యొక్క కంఠం ఏంతో సమానం? తొమ్మిదో స్కందంతో సమానం. కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం, ముఖారవిందం కృష్ణుడి యొక్క ముఖం దేంతో సమానం? దశమం ప్రఫుల్లం పదో స్కందం. దశమం ప్రఫుల్లం ఏకాదశో యశ్చ లలాత పట్టం, ఈ దీన్నే ఉంటాడు నుడుతూ సమానం అంటాడు. లెవెన్త్ క్యాంట్ ఏకాదశ ఏవ లలాట పట్టం శిరోపి ద్వాదశ ఏవ భాతి, తల కృష్ణుడి యొక్క తల బారవ అంటే పన్నెండో స్కందంతో సమానం. అటువంటి నమామి దేవం కరుణానిధానం, అటువంటి కృష్ణుడు కరుణానిధానుడైన కృష్ణుడికి తమాల వర్ణం సుహితావతారం, ఆయన వర్ణం ఎటువంటి? తమాల వర్ణం, తమాల వృక్షుల వర్ణం నల్లగా ఉంటుంది. సుహితావతారం అంటే భక్తులకి ఆనందాన్ని కలిగించడానికి ఆయన అవతరిస్తారు అటువంటి భగవంతుడికి. అపార సంసార సముద్ర సేతుం, అపార సంసారి సంసార సముద్రం లాంటిది అవుతే ఆ సముద్రాన్ని మనం క్రాస్ చేయడానికి ఒక సేతు లాంటి వాడంట కృష్ణుడు. భజామహే భాగవత స్వరూపం, అటువంటి కృష్ణుని భజామహే నేను భజిస్తాను అని ఈ పురాణం కంద పురాణంలో అనుకుంటా ఈ శ్లోకాలు, మూడు శ్లోకాలు ఈ పురాణం చూసాయి. భాగవతంలో చెప్పడ భాగవతం యొక్క మహిమ మిగతా పురాణాల్లో చక్కగా చెప్పబడింది అని తెలుస్తుంది. అంటే ఈ 18 పురాణాల్లోనూ ముఖ్యమైన పురాణం ఏంటంటే భాగవత పురాణం. తర్వాత ఇప్పుడు భాగవతంలో ఇవి ఉన్నాయి, భాగవతాన్ని మహాపురాణం అంటారు. ఎందుకంటారు భాగవతంలో మహాపురాణం? భాగవతంలో 10 విషయాలు ఉన్నాయి, మిగతా పురాణాల్లో 5 విషయాలే ఉంటాయంట. పురాణం పంచలక్షణం, మిగతా పురాణాల్లో 5 లక్షణాలు ఉంటాయి, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. శ్రీమద్భాగవతంలో ఏమున్నాయి? 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందుకు శ్రీమద్భాగవతంని మహాపురాణం అన్నారు, మిగతా పురాణాలని పురాణం మాత్రమే అన్నారు. శివపురాణం అన్నారు, బ్రహ్మాండ పురాణం అన్నారు, పద్మపురాణం విష్ణు పురాణం అంతా కానీ శివ మహాపురాణం అనరు, బ్రహ్మాండ మహాపురాణం అనరు. ఎందుకు? అది మహాపురాణం కాదు, శ్రీమద్భాగవతం మహాపురాణం, భాగవత్ మహాపురాణం అంటారు. ఎందుకంటే భాగవతంలో శ్రీమద్భాగవతంలో ఏది మిగతా పురాణాల్లో లేవు అటువంటివి కూడా ఉన్నాయంట. ముఖ్యంగా ఏ సబ్జెక్టు భాగవతంలో ఉందంటే కృష్ణ ప్రేమ. ఇప్పుడు మిగతా పురాణాల్లో కృష్ణుడి లీల వర్ణించబడ్డాయి, భాగవతంలో కూడా కృష్ణుడి లీల ఉన్నాయి. తేడా ఏమిటి, వ్యత్యాసం ఏమిటంటే మిగతా పురాణాల్లో కృష్ణుడి లీల కనుక వింటే ఆ పురాణాల నుంచి మీకు ప్రేమ కలగదు. భాగవతంలో ఉండే కృష్ణ లీలలు కనుక మనం చదివితే వింటే ప్రేమ కలుగుతుందంట. అంటే లీలలు అదే వచ్చు, కృష్ణుడు కాళియా మీద నిత్యం చేశాడు, కాళియాదమన చేశాడు, అది భాగవతంలో కూడా ఉన్నది, మిగతా పురాణాల్లో కూడా వర్ణింపబడింది. కొన్ని పురాణాల్లో కృష్ణుడి క్రియలు వర్ణింపబడింది. అయితే ఆ కృష్ణుడి క్రియ మన భాగవతం ద్వారా వినితే మన ప్రేమ కలుగుతుందంట. ఎందుకు? ఆ భాగవత స్వభావం ఇది, స్వరూపం ఇది. భాగవతంలో ఎన్నెన్నో మిగతా లీల ఉన్న రామచంద్రుడి గురించి కూడా వర్ణించబడింది. భాగవతంలో వరాహ అవతారం కూడా వర్ణించబడింది. అయినా ఈ భాగవతంలో మిగతా అవతారాల గురించి వర్ణింపబడిన దాని ఉద్దేశం ఏంటంటే ఆ కృష్ణుడి యొక్క లీలల్ని మనం ఆస్వాదించటానికి మిగతా లీలలు వర్ణింపబడింది. అది చెప్పడానికి మూడు శ్లోకాలు ఈ పేజీలో ఇచ్చాం మీకు. నా నోట్స్ ఇంకా ప్రింట్ ప్రింటింగ్ అవుతుందనుకుంటాను. కేమ్ అచ్చా వచ్చేసిందా నోట్స్ అందరికీ? వెరీ గుడ్. పంచేయండి పంచేయండి, డిస్ట్రిబ్యూట్నా? అది మీ దగ్గర పెట్టుకుంటే వాట్ ఈస్ ద యూస్? అది హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఇస్కాన్ తిరుపతి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, కన్నడ వాళ్ళు అందరూ నాడు ఇక్కడ కాస్మోపాలిటన్. కొంతమందికి ఇచ్చే డెలిగేట్ వర్క్ ఇది, మేనేజ్మెంట్ మీరే పంచుతుంటే క్లాస్ అయిపోతుంది. మాతాజీస్కి ఒక బంచ్ ఇవ్వండి. ఈవే బంచ్ టు మాతాజీస్. నా తర్వాత ఇప్పుడు ఇది మీకు ఈ పేజ్లో పురాణం పంచలక్షణం, మత్స్య పురాణంలో ఈ శ్లోకం వస్తుంది. పురాణాల్లో ఐదు లక్షణాలు ఉన్నాయంట. ఏమిటి ఐదు లక్షణాలు? ఈ శ్లోకాన్ని నా తర్వాత చదవండి. సర్గశ్చ ప్రతి సర్గశ్చ సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో వన్మన్వంతరాణి చ వంశో వన్మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణం పంచలక్షణం, ఈ పురాణాల్లో ఐదు లక్షణాలు ఉన్నాయంట. ఏమిటి ఐదు లక్షణాలు? మొట్టమొదటి ఏంటి? సర్గ. సర్గ అంటే క్రియేషన్, అంటే సృష్టి. ప్రతిసర్గస్య అంటే డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అంటే ఎట్లా మనం సంహారం, ప్రళయం. వంశో అంటే సూర్యవంశం, చంద్రవంశంలో పుట్టిన రాజుల గురించి అవటం. వంశానుచరితం. మన్వంతర, ఎవరో 14 మనువులు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పటం. తర్వాత వంశానుచరిత అంటే ఈ రాజుల యొక్క వంశాల గురించి, ఎన్నెన్నో రాజులు ఉంటారుగా వాళ్ళ గురించి చెప్పటం. ఇది ఐదు పురాణం పంచ లక్షణాలు అన్నారు. సర్గస్య ప్రతిసర్గస్య వంశో వన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. అయితే భాగవతంలో ఎన్నున్నాయి లక్షణాలు? 10 ఉన్నాయి. ఏమిటా 10? 2వ స్కందం 10వ అధ్యాయంలో మొదటో శ్లోకంలో ఈ భాగవతంలో 10 లక్షణాలు ఉన్నాయి అని చెప్పడు. అంటే మనం భాగవతం చదివే ముందు ఈ భాగవతంలో ఏముందో తెలుసుకోవాలి కదా. ఏ లక్షణాలు అవి తెలుసుకోవాలి. ఏమిటా లక్షణాలు? అత్ర సర్గో విసర్గశ్చ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణముతయ స్థానం పోషణముతయ మన్వంతరేషాను కథ మన్వంతరేషాను కథ నిరోధో ముక్తిరాశ్రయ నిరోధో ముక్తిరాశ్రయ. ఏమిటంట 10 విషయాలు? అత్ర, అత్ర అంటే ఈ భాగవతంలో, ఇక్కడ ఇక్కడ అత్ర అంటే ఇక్కడ. ఏమిటి భాగవతంలో ఏమున్నాయి? 10 విషయాలు ఉన్నాయంట. మొట్టమొదటి ఏంటి? సర్గ. సర్గ అంటే కృష్ణుడు ద్వారా, మహావిష్ణువు ద్వారా చేసిన ఈ తత్వాల యొక్క సృష్టిని సర్గ అన్నారు. ఇంకోటి విసర్గ. విసర్గ అంటే బ్రహ్మదేవుడి ద్వారా చేసిన ఈ 14 భువనాల యొక్క సృష్టిని దాని విసర్గ అన్నారు. ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, మీకు బిల్డింగ్ కట్టే సమయంలో ఒక మిస్త్రి, ఒక మేస్త్రి అంటారు, ఆయన బిల్డింగ్ కడతాడు. ఎట్లా కడతాడు? ఇటుకలతో, సిమెంట్తో, ఇసుకతో ఈ బిల్డింగ్ కట్టారు. ఈ మిస్త్రి ఈ బిల్డింగ్, ఈ ఇటుకని సిమెంట్ని, ఇసుకని సిమెంట్ని అవన్నీ తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇంకెవరో తయారు చేశారు. అట్లాగే ఈ బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన, ఈ సృష్టి కావలసిన అవయవాలు ఉన్నాయే, ఆ సృష్టికి కావలసిన అవయవాల యొక్క సృష్టిని ఎవరు చేశారు? విష్ణు చేశారు. అందుకని ముఖ్యంగా చూడాలి అంటే మూలంగా విష్ణువే సృష్టికర్త, బ్రహ్మదేవుడు సెకండరీ క్రియేటర్ అంటారు. విసర్గ అంటే బ్రహ్మదేవుడు ఆ విష్ణువు చేసిన తత్వాల యొక్క సృష్టి, ఆ తత్వాల్ని, ఆ అవయవాల్ని ఉపయోగిస్తూ ఈ యొక్క 14 భువనాలని సృష్టి చేశాడు అని. అంటే విసర్గ అంటే బ్రహ్మదేవుడు ద్వారా చేసిన సృష్టి, సర్గ అంటే ఏమిటి? విష్ణు ద్వారా చేసిన సృష్టి, తత్వాల యొక్క సృష్టిని, అవయవాల యొక్క సృష్టి, అది సర్గ అన్నారు. అవయవాలతో ఈ 14 లోకాలని సృష్టి చేసింది దాని విసర్గ అన్నారు. అత్ర సర్గో విసర్గశ్చ. స్థానం, స్థానం అంటే ఏమిటి? ఎటువంటి మన కర్మలకి అనుకూలంగా ఎటువంటి కర్మ మనం చేశామో ఆ కర్మలకి తగ మనకొక స్థానం. కొంతమంది ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు, వాడు బంగ్లా కొనుక్కుంటారు. అంత ఎక్కువ డబ్బు సంపాదించలేరు, వాడు చిన్న ఫ్లాట్ కొనుక్కుంటారు, చిన్న ఒక పల్లెటూరులో ఇల్లు, చిన్న గుడిసె కొనుక్కుంటారు. అట్లా అంటే మనకి కర్మలకి అనుకూలంగా మనకి ఎటువంటి స్థానమో, ఎక్కడ ఏ యోనిలో ఏ లోకంలో జన్మించాలో దాని గురించి అన్ని వర్ణన. స్థానం అంటే ఈ 14 భువనాల గురించి వర్ణన, అది మనకు భాగవతంలో కలుగుతుంది. తర్వాత పోషణం, భగవంతుడు మనల్ని ఎట్లా పోషిస్తాడు అది ఈ భాగవతంలో 5వ సబ్జెక్ట్ మ్యాటర్. 6వ సబ్జెక్ట్ మ్యాటర్ సర్గ విసర్గ స్థాన పోషణ అంటే 5వ సబ్జెక్ట్ మ్యాటర్. 5వ విషయం ఏమిటిది? పోషణం. పోషణం తదనుగ్రహాత్, మనను భగవంతుడు ఎందుకు పోషిస్తాడు అంటే అనుగ్రహంతో పోషిస్తాడంట. ఏమిటి అనుగ్రహం? అనుగ్రహం అంటే భక్తి. మనకి భక్తి ఇచ్చి భగవంతుడు మనల్ని పోషిస్తాడు. ఈ పోషణ అనేది 2 రకాలు, ఒకటి భౌతిక పోషణ, ఇంకొకటి ఆధ్యాత్మిక పోషణ. ఎట్లాగోతే మనకి శరీరానికి ఆహారం కావాలి, నీళ్లు కావాలి, దాని మనకి దామేస్తే నీళ్లు కావాలి, ఆకలేస్తే అన్నం కావాలి, అదే కాకుండా మనం ఊపిరి పీలవటానికి ఆక్సిజన్ కావాలి, గాలి కావాలి. ఇవన్నీ భౌతిక పోషణ. ఎట్లాగోతే మన పిల్లలకి, ఒకటి తల్లి చక్కగా ఎన్ని పిండి వంటలు చేసి తినిపిస్తుంది పిల్లలకి, దాంతోపాటు ఏం చేస్తుంది, స్కూల్ కూడా పంపిస్తుంది చదవటానికి. ఎందుకు? చదివితే ఏది బాగుపడతాడు అని ఆ భావనతో పంపిస్తుంది. అంటే ఒకటి పోషణ ఒక శరీరానికి, ఇంకొకటి క్యారెక్టర్ కోసం. అట్లాగే ఈ భగవంతుడు మనం పోషిస్తాడు. ఎట్లా పోషిస్తాడు? ఈ భౌతిక తత్వాలను కూడా ఇస్తాడు మన జీవితాన్ని కొనసాగడానికి, ఈ ప్రపంచాన్ని వదిలి అతని ధామాన్ని చేరుకుంటానికి ఒక భక్తి మార్గాన్ని కూడా ఇస్తాడు. 2 రకాల పోషణ చేస్తాడు. ఈ 5వ విషయం వస్తుందే అది ఆధ్యాత్మిక పోషణ. ఈ స్థానం అనేది ఉందే అది భౌతిక పోషణ. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ ఉతయ. ఉతయ అంటే ఎవరికి ఎవరి కర్మలకి అనుకూలంగా మనకి ఎట్లా కర్మ ఫలాలు దొరుకుతాయో దాన్ని ఉతయ అన్నారు. ఉతయ కర్మ వాసన. మన్వంతర, మన్వంతర అంటే 14 మనువుల గురించి, వాళ్ళు స్వయంభూ మను, వాళ్ళ గురించి కూడా భాగవతంలో మనకి తెలుస్తుంది. మన్వంతర. ఈశానుకత, ఈశానుకత అంటే ఏమిటి? అవతారానుచరితం. ఈశానుకత అంటే భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క అవతారాల యొక్క చరిత్ర. ఇప్పుడు విశేషత చూస్తే కృష్ణుడి యొక్క అవతార, కృష్ణుడి యొక్క లీలలు, అతని యొక్క అవతార లీలలు, రాముడు, నరసింహ, వామన, వరాహ, ఇవన్నీ ఈ లీలలు, ఈ రెండింటి వేరు వేరు కేటగిరీలో పెట్టారు. అది భాగవత యొక్క విశేషత. మిగతా పురాణాల్లో మీకు అందరినీ ఒక సమానంగా వర్ణించేశారు. అందరూ విష్ణు, అందరు విష్ణు అని భాగవతంలో అట్లా వర్ణించాల. భాగవతంలో ఎట్లా విశేషత అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇప్పుడు భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయంలో ఈ నైమిషారణ్య ఋషులు అడిగారంట, మనకు అవతారాల గురించి చెప్పని చెప్పారంట. 3వ అధ్యాయంలో ఎన్నో అవతారాల గురించి చెబుతూ 1, 2, 3 లెక్కబెట్టుకుంటూ 22 అవతారాల గురించి లెక్కబెట్టుకొని సుత గోస్వామి పద అన్నారంట, అవతారా అసంఖ్యే అన్నారు. ఇప్పుడు అవతారు అసంఖ్య అవతారాలు ఉన్నాయి, లెక్క పెట్టుకోలేము అవతారాలని. అయినా నేను ఒక పొరపాటు చేశాయి. ఏమిటి, అవతారాలని లెక్క పెడుతూ నేను కృష్ణుడు కూడా ఒక అవతారంగా లెక్క పెట్టాను. అందుకని ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఒక శ్లోకం చెబుతాడు. చాలా ప్రసిద్ధమైన శ్లోకం, అందరికీ కంఠస్థవాల్సిన శ్లోకం. ఇది భాగవతానికి, శ్రీమద్ భాగవతానికి పరిభాష సూత్రం లాంటి శ్లోకం. ఏమిటది, కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రియార్ వ్యాకులం లోకం ముదంతి యుగేదే. నా శ్లోకానికి మొట్టమొదటిగా ఏం చెబుతాడు అంటే ఏతేచ అంశ కళ పుంసాం అన్నారు. ఏతేచ అంటే ఏమిటి, ఇప్పటి వరకు నేను ఏ లిస్ట్ ఇచ్చానో వాళ్ళందరూ అంశ కళ, వాళ్ళందరూ ఎవరంటే కృష్ణుడి యొక్క అంశం మాత్రమే. అంశానికి అంశం అంటే కళ, కళ అంటే ద ఎక్స్పాన్షన్ ద ఎక్స్పాన్షన్ పార్ట్ ద పార్ట్, దాన్ని కళ అంటారు. ఈ నరసింహ, వామన, ఇవి నారద అందరు ఈ లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్ట్ అంతా ఎవరంటే కృష్ణుడి యొక్క అంశమో లేకపోతే అంశానికి అంశమో. కానీ కృష్ణుడెవరు, కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు అవతార పురుషుడు కాదు, కృష్ణుడు అవతారి. కృష్ణుడు అవతార పురుషుడు కాదు, కృష్ణుడు అవతారి అని చెప్పడానికి ఇక్కడ భాగవతంలో మన్వంతర ఈశానుకత అంటే అవతారకత, నిరోధ అంటే ఈ ప్రపంచం ఎట్లా లయమైపోతుందో దానికి నిరోధ అన్నారు. ముక్తి అంటే భగవంతుడి ధామాన్ని చేరుకోవటం ముక్తి. ముక్తిరిత్వ అన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి. ఆశ్రయ అంటే కృష్ణలీల. చూడండి, భగవంతుడి లీలలు అంటే అవతారకత, కృష్ణుడి యొక్క లీలలు ఈ ఆశ్రయతత్వం, ఈ రెండింటినీ ఒక విడుగా 2 కేటగిరీస్గా భాగవతంలో చెప్పడుంది. ఈ భాగవతం యొక్క వైశిష్ట్యం ఇది. మనం భాగవతాన్నే ప్రమాణంగా స్వీకరిస్తాం కాబట్టి ఈ యొక్క మాట ఏమిటిది, అన్ని అవతారాలు కృష్ణుడి నుంచి వస్తాయి అని మిగతా సంప్రదాయ వైష్ణవ సంప్రదాయాల వాళ్ళు ఇది దీన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా భాగవతం ప్రమాణంతో ఇది సత్యం. భాగవతం ప్రమాణమే కాదు, ఎన్నో పురాణాల్లో కూడా ఈ ప్రమాణం ఉంది. అదే కాకుండా మనం అంటాం కదా దశావతారం దశావతారం అంటాం కదా, భగవంతుడి పదవతారాల భాగవతంలో ఏం చెప్పడుంది, అవతారా అసంఖ్యే. దానిలో కొంతమందికి ఈ 10 అవతారాలు చాలా నచ్చినాయంట, అందుకని దశావతారం అంటారు. అది చాలా కీర్తి చెందింది. ఎప్పుడు కీర్తి చెందిందంటే జయదేవ గోస్వామి ఈ దశావతార స్తోత్రాన్ని రచించారు, దాని తర్వాత దశావతారం మొదలెట్టారు అంతే. ఇప్పుడు ఈ 10 అవతారాలే ఉన్నాయి. ఈ 10 అవతారాలు 10 ఇన్కార్నేషన్ ఏ శాస్త్రాలు లేవు. చెప్పాలంటే అన్ని శాస్త్రాల్లోనే భగవంతుని అవతారాలు అసంఖ్యం అని చెప్పారు. కానీ ఈ దశావతార స్తోత్రాన్ని రచించిన వాళ్ళు ఎవరంటే జయదేవ గోస్వామి. జయదేవ గోస్వామి ఈ 10 అవతారాల్ని వర్ణిస్తూ మొట్టమొదటిని ఎవరిని వర్ణించారు, మత్స్య, 2, 3వది నరసింహ. ఈ కృష్ణ అన్నాడు ఎవరో లేదు. తర్వాత బుద్ధ, కల్కి. అంటే ఈ 10 అవతారాల లిస్టు కృష్ణుడి పేరు లేదండి. ఈ 10 అవతారాల లిస్టులో కృష్ణుడి పేరు లేదు. 10 అవతార దశావతార స్తోత్రం రచించి రాసిన వారు ఎవరు, జయదేవ గోస్వామి. ఆ జయదేవ గోస్వామి రాసిన దశావతారాల్లో కృష్ణుడి పేరు లేదు. ఎందుకు అంటే ఆ జయదేవ గోస్వామి చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ కృష్ణుడు అవతారుడు కాదు, అవతార పురుషుడు కాదు, ఆయన ఎవరు, అవతారి. ఎట్లా చెప్పాడు, కేశవద్రీత మీన శరీర, కేశవద్రీత భృగుపతి రూప, కేశవద్రీత కల్కి స్వరూప, కేశవద్రీత దశవిధ రూప, కేశవుడెవడు?
కృష్ణుడే.
అంటే ఆ కృష్ణుడే ఈ పది అవతారాల్లో వచ్చాడు అని జయదేవ గోస్వామి స్వయంగా చెప్తున్నారు. అందుకని ముఖ్యంగా ఇక్కడ మనం దక్షిణ భారతంలో ప్రచారం చేసినప్పుడు ఈ ప్రమాణాలని మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. జనరల్గా ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఇదే విన్నాం కదా, ఎవరో విష్ణు ఉన్నా అంటే ఆ విష్ణు ఒకసారి నరసింహుడికి వస్తా అంటే వెళ్ళిపోతాడంటే, మళ్ళీ రాముడికి వస్తా అంటే వెళ్ళిపోతూ అట్లా మనం విన్నాం. కొన్ని శాస్త్రాల్లో అట్లా చెప్పబడింది, అయినా కాదు, అది కాదు. ఆ కృష్ణుడే అన్ని అవతారాలకి సోర్స్ ఆఫ్ ఆల్ ఇన్కర్నేషన్స్. ఈ భాగవతం దానికి ప్రమాణం. ఏకేచ అంశ కళపుంసాం కృష్ణస్తు భగవాన్ త్వయం స్వయం తు అంటే ఈ లిస్టులో వాళ్ళందరూ అంశ కళ గాని కృష్ణస్తు, బట్ కృష్ణ కృష్ణుడు ఎటువంటి వాడు? భగవాన్ స్వయం. పరావరేషో మహదంశయుక్తో. ఆ కృష్ణుడు వచ్చినప్పుడు ఎట్లా వస్తాడంటే అన్ని అవతారాలు ఆయన శరీరంలో నిహితుడై వస్తాయంట, అన్ని కలిసిపోతాయంట. అంటే కృష్ణుడు ఆ కృష్ణుడు యొక్క స్వరూపం ఎట్లా అంటే అన్ని అవతారాలు ఆయన స్వరూపంలో ఉన్నాయి, అవతారాలన్నీ ఆయన స్వరూపం నుంచే వచ్చినది అని చెప్పడానికి ఈ భాగవతం ప్రమాణం. ఈశానుకత ఇది వేరొక కేటగిరీ, ఆశ్రయతత్వం ఇంకొకటి కేటగిరీ. ఈ భాగవతంలో పది విషయాలు ఉన్నా, దేర్ ఆర్ 10 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉన్నా, ముఖ్యమైన విషయం ఏమిటి? పదోది. పదోది ఏమి విషయం? ఆశ్రయతత్వం. ఆశ్రయతత్వం అంటే ఎవరు? కృష్ణుడు. ఆ దాన్ని చెప్పడానికి ఇంకొక శ్లోకం నా తర్వాత నేర్చుకోండి, నా తర్వాత చెప్పండి శ్లోకం. దశమశ్చ విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థేన చాంజస, శ్రుతేనార్థేన చాంజస. దశమశ్చ విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థేన చాంజస. అంటే దశమశ్చ విశుద్ధ్యర్థం చాలా తేలికండి. సంస్కృత తెలుగు వచ్చిన వాళ్ళకి సంస్కృతం నేర్చుకుని చాలా తేలిక. దశమశ్చ అంటే పదో విషయం ఉందే, ఏమిటది? ఆశ్రయతత్వాన్ని. విశుద్ధ్యర్థం అంటే ఏమిటి? ఆ దాని యొక్క అర్థాన్ని విశుద్ధిపరచటానికి, అంటే మనకి చక్కగా తెలియచేయటానికి ఆ పదో విషయం ఉంది. ఏమిటది పదో విషయం? ఆశ్రయతత్వం. ఆశ్రయతత్వం అంటే ఏమిటి? కృష్ణుడి. ఆ కృష్ణుడి గురించి, ఆ కృష్ణుని తత్వాన్ని విశుద్ధీకరించి మన ముందు చక్కగా తెలియపరచటానికే దశమశ్చ విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం. అంటే ఏమిటి? ఈ 9 విషయాలు భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఈ 9 విషయాల యొక్క భాగవతంలో వర్ణింపడానికి ఉద్దేశం ఏమిటంటే ఈ 10వ విషయం ఉన్నదే, కృష్ణుడు గురించి చక్కగా తెలుసుకోవటమే. అంటే భాగవతంలో 8 విషయాలు ఉన్నాయి, చెప్పాలి అంటే ఒకటే విషయం ఉంది. ఏమిటది? కృష్ణుడే విషయం. కృష్ణుడే ఒకే సబ్జెక్ట్ మ్యాటర్. ఎందుకు? మిగతా 9ని ఎందుకు వర్ణించారు? ఆ కృష్ణతత్వాన్ని విశుద్ధ్యర్థం చక్కగా తెలుసుకోవడానికి వర్ణించబడింది. కాబట్టి ఇప్పుడు భాగవతంలో లక్షణ లక్షిత, మిగతా 9 లక్షణాలు కానీ లక్షిత వస్తువు ఎవరంటే కృష్ణుడు అంట. అందుకని ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి అంటే భాగవతం నుంచి తెలుసుకోవాలి. మిగతా పురాణాల్లో కృష్ణతత్వాన్ని వర్ణింపబడిన భాగవతంలో ఎట్లా కృష్ణుని వర్ణించారో అటువంటి వర్ణన ఈ మిగతా పురాణాల్లో ఎక్కడా దొరకదు. నోవేర్ యుల్ ఫైండ్. అందుకని చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఈ భాగవతాన్ని ప్రమాణంగా స్వీకరించారు. నవానాం దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం. సర్గ విసర్గ స్థాన పోషణ మన్వంతర ఈశానుగత నిరోధో ముక్తి, ఈ 9 విషయాలు ఉన్నాయే, ఈ 9 విషయాలు లక్షణాలంట. ఒక వస్తువు యొక్క లక్షణాలు. వస్తువు ఏంటి? వాస్తవికమైన వస్తువు ఏమిటి? కృష్ణుడు. ఆ కృష్ణుడితో ఉండే మన సంబంధం అది వాస్తవికమైన వస్తువు. మిగతావన్నీ ఆ వస్తువుని వర్ణించే లక్షణాలు మాత్రమే అన్నారు. అందుకని ఈ 9 లక్షణాలు, ఆ 10వది లక్షిత వస్తువు అన్నారు. లక్షిత అంటే ఏ వస్తువుని లక్షణాలు వర్ణిస్తాయో అది లక్షితమైన వస్తువు అన్నారు. అది కృష్ణుడు ఆ ఆశ్రయతత్వానికి ఈ మిగతా 9 విషయాలకి తేడా ఉంది. ఈ 2 శ్లోకాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. భాగవతాన్ని నేర్చుకునే వాళ్ళకి ఈ 2 శ్లోకాలు ఖచ్చితంగా ఉండాలి. ఎవరిని అడిగారనుకోండి, మీరు ఏం ఇక్కడికి వెళ్తానంటే ఏం చేస్తారు ఇస్కాలని, ఏమవుతుంది మీ రొటీన్ చెప్పమంటే, ఆ పొద్దున్న వేస్తాం మంగళారతి అయిన తర్వాత ఏం చేస్తామంటే భాగవతం దాచుతుంది. ఏమిటా భాగవతం అంటే చెప్పాలి. మీరు భాగవతం ఏమిటో చెప్పాలి అంటే ఈ 2 శ్లోకాలు చెప్పుకోండి. భాగవతంలో 10 విషయాలు ఉన్నాయి. దానిలో ఆఖరి విషయం కృష్ణుడు ఈ 10 విషయాలు, 10లో ఈ 9 విషయాలు ఉన్నాయి. ఆ 9 విషయాలకి ఒకే ఉద్దేశం ఏమిటి, ఆ కృష్ణుని చక్కగా తెలుసుకోవటం. ఎట్లా తెలుసుకోవాలి కృష్ణుడిని, ఏ తేజ అంశ కళపుంసాన్ కృష్ణాస్తు భగవాన్ స్వయం తెలుసుకోవాలి. అంతే అయిపోయింది. అది చెబితే చాలు అయిపోయింది. భాగవతం అంత స్టోరీ అంతా అయిపోయింది భాగవతంలో. ఇంకే అది ఏం చెప్పక్కర్లా. కృష్ణస్తు భగవాన్ దీని పరిభాష సూత్రం అన్నారు ఆచార్యులు. అంటే ఈ భాగవతంలో ఉండే 18,000 శ్లోకాలు, ఈ శ్లోకాలన్నిటికీ ముఖ్యంగా ఏం చేస్తున్నాయంటే ఈ శ్లోకాలు కృష్ణస్తు భగవాన్ స్వయం అనే ఆ వాక్యాన్ని వర్ణిస్తున్నాయంట. అంతే ఈ 18,000 శ్లోకాలు ఏం చేస్తున్నాయి, కృష్ణస్తు భగవాన్ స్వయం అనే ఆ ఒక వాక్యాన్ని వ్యాఖ్యంగా చూస్తున్నాయంట. అంతే. తర్వాత నెక్స్ట్ పేజ్ చూస్తే నీకు గరుడ పురాణంలో భాగవతం యొక్క మహిమని ఎట్లా ఆ పురాణం చేస్తుందో, గరుడ పురాణంలో భాగవతం గుణగాథ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది కూడా తెలుసుకు, కొంచెం ఎవరో భక్తులు కొంచెం విద్వాంసులుగా ఉండాలి అనుకుంటే ఇది తెలుసుకోవాలి. మిగతా పురాణాల్లో కూడా భాగవతం యొక్క గుణగాథ జరిగింది అది చెప్పాలి. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ జ్ఞానం లేదు. వాళ్ళు అనుకుంటారు ఏమిటంటే అన్ని పురాణాలు ఒకటే అనుకుంటారు, ఈ భాగవతం కూడా ఇంకొక పురాణం అనుకుంటారు. దానివలన ఎన్నెన్నో భ్రాంతికరమైన ఒక విషయాలు మన మనసులో ఉంటాయి. మనం ఇస్కాన్ వాళ్ళని ఒక ఆదరంగా చూడరు. వాళ్ళు అనుకుంటారు ఈ ఇస్కాన్ వాళ్ళందరూ ఈ భావుకులు, వాళ్ళకి ఎటువంటి పాండిత్యం లేదు, ఏదో ఎగురుతూ ఉంటారు, గొంతులు వేస్తుంటారు, హరికృష్ణ అంటుంటారు, ఏదో కర్తాలు మృదంగా ఎదురు వాద్య సామగ్రులు చేస్తుంటారు, మంచి వాళ్ళే ఏదో చేస్తున్నారు, సంకీర్తనం చేస్తున్నారు, కానీ వాళ్ళకి వాళ్ళు విద్వాంసులు కారు. వాళ్ళకి ఎటువంటి శాస్త్ర ప్రమాణం లేదు, తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు, అమాయకులు, భక్తి చేసుకుంటారు అని అనుకుంటారు. అది కాదు. మన సిద్ధాంతానికి మనం చెప్పే మాటలకి వెనక ఒక ప్రమాణం ఉంది, చాలా అద్భుతమైన ప్రమాణం ఉంది. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకోపోవటం వలన మనం ఇంకొకళ్ళకి చెప్పలేకపోతున్నాం. ఇంకొకళ్ళకి చెప్పలేకపోవటం వలన మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు వైదికులు కాదు, ఏదో పతం చేసుకుంటారు, మంచి వాళ్ళేది, మంచి పని చేస్తున్నారే అనుకుంటారు. అంతేగాని మనం కూడా ఈ వైదిక సామ్రాజ్యంలో చాలా అగ్రగణ్యులు అని అటువంటి ఒక హోదా మనకి ఇవ్వట్లా, ముఖ్యంగా దక్షిణ భారతంలో. ఎందుకంటే దీనికి కారణం ఇది. కారణం మనం చెప్పే మాటలకి ఒక ప్రమాణం మనం తెలియకపోవటం వలన మనం చెబుతాం భాగవతం ప్రమాణం అంటాం. దేనికి? వేదాంతం చదవంటారు. మేము చదవండి వేదాంతం, భాగవతం చదువుతూ ఉంటారు. వాళ్ళు అంటారు భాగవతం పురాణం కదా, వేదాంతం చదువుకోవాలనైనా వేదాంతం వచ్చా తెలీదా, ఏదో నూపిచ్చేవాడివి, ఏదో వెరీవాడివి, ఎందుకు నీదైతే ఏదో బుద్ధి లేదు కదా, పాండిత్యం లేదు కదా, సంస్కృతం తెలియదు కదా, మీరందరూ లో క్లాస్ అండి, మేము హై క్లాస్ అంటారు. అట్లా అనిపించుకోకూడదు. మనం చైతన్య మహాప్రభు ఆయన సిద్ధాంతాన్ని నిరూపించాలి. ఏం నిరూపించాలి? ఇది అన్ని సిద్ధాంతాల్లోనూ సార శిరోణమైన సిద్ధాంతం అని చెప్పాలి. అది కనుక చెప్పలేకపోతే వాళ్ళు మన చైతన్య మహాప్రభు వారికి వైష్ణవుని అపరాధం చేస్తున్నారు. అందుకని వాళ్ళని అపరాధం నుంచి సేవ్ చేయడానికి మనం ఈ సిద్ధాంతం నేర్చుకోవాలి. వేదాంత సూత్రాలు మనకు తెలియకపోయినా భాగవతం ఎవరు చదువుతారో వాళ్ళకి వేదాంతం అర్థమైనట్టే. అది భాగవతం చోట్లలా మీ పురాణాలే చెబుతున్నాయి. ఏ పురాణం చెబుతుంది? గరుడ పురాణం చెబుతుంది. శుద్ధం ఏం చెబుతుంది? అర్థోయం బ్రహ్మ సూత్రాణం భారతార్థ వినిర్ణయ గాయత్రీ భాష్య రూపోసౌ వేదార్థ పరిబ్రహ్మిత పురాణానాం సామరూప సాక్షాద్ భగవతోదిత ద్వాదశ స్కందయుక్తోయం శతవిచ్ఛేద సంయుత గ్రంథోష్టాదశ అష్టాదశ సహస్రాణం శ్రీ శ్రీ భాగవతాభిదః. చూడండి ఎంత పర్ఫెక్ట్ శ్లోకం, ఎంత మంచి శ్లోకం. ఏం చెప్పబడింది? అర్థోయం బ్రహ్మసూత్రాణం, అర్థోయం బ్రహ్మసూత్రాణం. బ్రహ్మసూత్రం అంటే ఏమిటి? వ్యాససూత్రం, వేదాంత సూత్రం. ఈ బ్రహ్మసూత్రాలు, వేదాంత సూత్రాన్ని అర్థం కనుక తెలుసుకోవాలి అంటే భాగవతం చదవాలంట. భాగవతం చదవకుండా వేదాంత సూత్రాలు ఏమిటో మనం తెలుసుకోలేము, తెలుసుకోలేము, ఇంపాసిబుల్. అందుకని మనం ఈ భాగవతాన్ని వేదాంత సూత్రాలకి ఒక స్వాభావిక భాష్యంగా మనం స్వీకరిస్తాం. నేచురల్ కామెంటరీ ఆన్ వేదాంత సూత్రం. వేదాంత సూత్రాలని రచించిన వాళ్ళు ఎవరు? వ్యాసుడే. ఆ వ్యాసుడే వేదాంత సూత్రాలని రచించిన తర్వాత దానికి ఒక భాష్యగా భాగవతాన్ని రచించాడు. అంటే ఏమిటి? భాగవతం చదవకుండా వేదాంతాన్ని మనం అర్థం చేసుకోలేము. మన ఆచార్యులు, గౌడి వైష్ణవ ఆచార్యులు చాలా ఒక చక్కగా మంచి పని చేశారు. ఏం చేశారంటే, ఈ వేదాంత సూత్రాలు యొక్క సూచి అంటే మొదటో సూత్రానికి భాగవతంలో ఏ శ్లోకాల్లో దీనికి వ్యాఖ్య ఉన్నది, రెండో శ్లోకానికి భాగవతంలో ఏ శ్లోకాలు దీనికి వ్యాఖ్య ఉన్నది, మూడో సూత్రానికి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, నాలుగో సూత్రానికి ఎన్ని వ్యాఖ్య ఉన్నాయి అని చక్కగా విభజన చేసి చూపించారు. అంటే మనం చేసే చెప్పే మాటలకి, మనం చేసే భక్తి కార్యకలాపం వెనక ఒక పెద్ద టెక్నాలజీ ఉంది, ఒక సైన్స్ ఉంది. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని చక్కగా చెప్పాలి. ఇది సింపుల్ సైన్స్, అది పెద్ద కఠినం కాదు. ఇప్పుడు ఇవన్నీ వర్ణించగా చెప్పాను కదా, ఇది ఎవరు పెద్ద బ్రహ్మ విద్యలాగా ఉందా? ఇది లేదు, సింపుల్గా ఉంది అంతే. తెలుసుకోవటం మాత్రమే, మనం తెలుసుకుంటే చాలు. మన ముందు ఈ భాగవతం గురించి, మనం మహిమ గురించి చెప్పుకున్నాం కదా, ఈ మూడు రోజులు, ఈ రోజు నిన్న, ఇవాళ ఇన్ని శ్లోకాలు ఉన్నాయి కదా, అది చాలండి మీకు. ఇది చాలు. పెద్ద వేద పండితుడు, పెద్ద గ్రామర్ పండితుడు ఎవరొచ్చినా, పెద్ద మాయవాది ఎవరొచ్చినా, వాళ్ళు ఈ మాటలు విని కన్విన్స్ అవుతారు, లేకపోతే ఇంకా ఎక్కువ మాట్లాడరు, వెళ్ళిపోతారు. చాలు. ఎన్నో అస్త్రాలు ఎందుకండి? బ్రహ్మాస్త్రం చాలు కదా, ఒక అస్త్రం చాలు కదా. అట్లాగే ఎన్నో శ్లోకాలు, అన్ని పాండిత్యం ఎందుకు? కొన్ని శ్లోకాలు చాలు అంతే వాళ్ళని శాంతింపడానికి. లేకపోతే ముఖ్యంగా దక్షిణ భారతంలో ఇస్కాన్ వాళ్ళు ఎవరు అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు, మంచి వాళ్ళు. ఇస్కాన్ వాళ్ళు ఎవరు అంటే కీర్తన చేసేవాళ్ళు. ఇస్కాన్ వాళ్ళు ఎవరంటే మందిర్ కట్టేవాళ్ళు. ఇస్కాన్ వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతం చాలా అద్భుతమైనది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ బహిరంగ కార్యకలాపాలు చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు హిందూ ధర్మాన్ని రక్షించడానికి అనుకుంటారు. అది కాదు. మన చేసే ప్రతి ఒక్క కార్యానికి వెనక ఒక పెద్ద ఫిలాసఫీ ఉన్నది. ఆ పెద్ద ఫిలాసఫీ చాలా తేలికైంది, చాలా సరళమైంది. ఇప్పుడు ఉందనుకోండి ఈ శ్లోకం, అర్థోయం బ్రహ్మ సూత్రాణం. దీనికి ఏమైనా సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరమా? లేదు. అర్థోయం బ్రహ్మసూత్రాణం, ఈ బ్రహ్మసూత్రం యొక్క అర్థం అయం అంటే ఇక్కడ ఈ భాగవతంలో చెప్పబడింది అంతే. ఎక్కడ ఏ పురాణం చెప్పుంది? ఇది గరుడ పురాణం చెప్తుంది. మీరు గరుడ పురాణం కనుక చదివితే అది భాగవతం యొక్క మహిమ ఎంత అద్భుతమా. గరుడ పురాణం చదివితే మనకి బ్రహ్మసూత్రం అర్థం తెలియదు, భాగవతం చదివితే తెలుస్తుందంట. అర్థోయం బ్రహ్మసూత్రాణం రెండో మాట ఏమిటి? భారతార్థ వినిర్ణయ. భారతం అంటే మహాభారతం. మహాభారతం అంతా చదివిన తర్వాత మహాభారతం అర్థం కాదు. మహాభారతం చదివిన తర్వాత మహాభారతం అర్థం కాదంట. మహాభారతం అర్థం కనుక తెలుసుకోవాలి అంటే భాగవతం చదవాలంట. మహాభారతం యొక్క అర్థాన్ని వినిర్ణయ, విశేష రూపేణ నిర్ణయ, నిర్ణయాత్మకంగా ఈ మహాభారతం ఇది, దీని అర్థం ఇది అని ఎక్కడ చెప్పబడింది? భాగవతంలో చెప్పబడింది. అంటే మీరు భాగవతం కనుక చదువుకోకపోతే మహాభారతంలో ఎన్ని స్టోరీస్ చెప్పినా ఎందుకు పనికి రావండి? తప్పు చెప్పినట్టే. భాగవతం చదవకుండా మహాభారతం వ్యాఖ్యానం చేస్తుంటే మీరు తప్పు చెప్పినట్టే. ఒక చిన్న విషయం చెబుతా. మనం మహాభారతం చదివిన తర్వాత ఆ ఏకలవ్యుడి గురించి ఒక స్టోరీ వస్తుంది, మీకందరు తెలిసిందే. ఆ ఏకలవ్యుడిని ఎంత చక్కగా వర్ణించారు, అందరూ అంటుంటారు ఏకలవ్యుడి మహాగురు భక్తుడని. ఆ గురువు అడగంగానే అతని యొక్క కుడి చేతి యొక్క బొటని అంటారా ఏమంటారు, ఆవిడ కోసిచ్చేశాడు, ఎంత గొప్ప గురు భక్తుడు అన్నారు. శిల భక్తి సిద్ధాంత స్థాపకులు అంటారు ఏకలవుడి కంటే పెద్ద దుర్మార్గుడు, ఏకలవుడి కంటే పెద్ద గురుద్రోహి ప్రపంచంలో ఎవరు లేరన్నాడు. ఎట్లాగండి అంటే ఆ ద్రోణాచార్యులు వారు చెప్పారు ఏకలవుడికి, నాయన నేను నీకు నేర్పించను. ఎందుకు నేర్పించలేదు గురువుగారు, అతనికి ఆ శిక్ష ఆ విద్యని గ్రహించే యోగ్యత లేదు. ఆ యోగ్యత లేదు కాబట్టి ఆయన ఆయన ఇవ్వాల. గురువుగారు చెబుతారా జ్ఞాప యోగ్యత లేదు, నేను చూపిస్తా నేను యోగ్యుడని. అంటే ఈ గురు ద్రోహి ఆయన. ఈ ఇటువంటి విచార ఈ గౌడీయ సంప్రదాయంలోనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు అది. ఎందుకు, మనం భాగవతం చదువుకుంటాం కాబట్టి. భారత అర్థ వినిర్ణయ, ఈ భారతం ఏమిటో తెలుసుకోవాలి అంటే ఏం చదవాలి, భాగవతం చదవాలి. తర్వాత గాయత్రి భాషరూపి ఉత్సవం, గాయత్రి మంచి చెప్పుకుంటున్నామా, గాయత్రి పరివారంలో గాయత్రి గాయత్రి అంటుంటారు. ఈ మధ్య గాయత్రి ఎక్కడ అందరూ పాడుతున్నారు గాయత్రి. గాయత్రి అనేది ఒక చంద, అది ఒక చందలో చక్కగా జపం చేయాల్సింది. అది కూడా గాయత్రి యొక్క భాష్యం ఏమిటి, గాయత్రిని అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి, భాగవతం చదవాలి. భాగవతం చదవకుండా గాయత్రి జపం ఎందుకు పనికిరాదండి. ఫస్ట్ ఇది డైరెక్ట్ మాట, ఇది మీకు మీరు చెప్పిన మాటకు ఒక ప్రమాణం ఇది. గాయత్రి భాష్యరూపోసౌ వేదార్థ పరిబ్రహ్మిత అన్నారు. వేదాలు కంఠస్థం చేసిన వేదపురాణం చేసి ఎందో బ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ తిరుపతిలో అంటే వేదపురాణం. ఆ బట్టను నొక్కితే చాలు గంట సేపు చూస్తూ ఉంటారు. తర్వాత కొంచెం దక్షిణ అని అడిగిన తర్వాత టీ కాఫీ తాగుతారు. ఇప్పుడు వేదార్థ పరిబ్రహ్మిత, ఈ వేదాల యొక్క అర్థం ఏమిటి అది తెలుసుకోవాలి అంటే భాగవతం చదవాలంట. ఏది వదల్లా ఇక్కడ. తర్వాత పురాణానాం సామరూప, ఎట్లాకపోతే వేదాల్లో టాప్ మోస్ట్ వేదం ఏంటి, సామవేదం. చాలా చక్కగా పాడచ్చు సామవేదం. వేదాలు ఋగ్వేద సామవేద యజుర్వేద ఈ నాలుగు వేదాల్లోనూ ఈ సామవేదం అనేది ఉంది. చాలా స్మూత్గా ఉంటుంది వినడానికి, చాలా ఒక సంగీతం. భగవంతుడు చెబుతాడు కదా నేను వేదాల్లో సామవేదుడు అని చెబుతాడు. అట్లాగే ఈ పురాణానాం సామవేద అంటే మిగతా పురాణాల్లో ఇది చాలా ముఖ్యమైన పురాణం. సాక్షాత్ భగవదోదిత, స్వయం భగవంతుడే చెప్పాడు. ఎవరు చెప్పాడు, బ్రహ్మదేవుడు చెప్పాడు. తెలుసు కదా భాగవతం వస్తుంది చతుష్టోకి భాగవతోని అహమేవాసమేవాగ్రే అనే శ్లోకాలతో మొదలుపెట్టిన ఈ శ్లోకాది మొదలుపెట్టిన ఈ అహమేవాసమేవాగ్రే అనే శ్లోకంతో మొదలై ఈ నాలుగు శ్లోకాలు ఉన్నాయి. రెండో స్కందంలో 9వ అధ్యాయంలో మనకి ఈ నాలుగు శ్లోకాలు ఉంటాయి. సాక్షాత్ భగవతోదిత, తర్వాత ద్వాదశ స్కందయుక్తోయం, దానికి ఒక పరిచయం కూడా ఇవ్వాలి కదా. ఎన్ని స్కందాలు ఉన్నాయి, ద్వాదశ స్కందయుక్తోయం అంటే 12 స్కందాలు ఉన్నాయి. శత విచ్ఛేద సంయుత, ఎన్నెన్నో దానిలో కూడా కేటగిరీస్ ఉన్నాయంట, అంటే ఎన్నో చాప్టర్స్ ఉన్నాయంట. ఎంత 350 ఎన్నో ఉన్నాయి, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు. శత విచ్ఛేద సంయుత గ్రంథో అష్టాదశ సహస్రాణం అంటే 18,000 శ్లోకాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతావిద, దాన్ని శ్రీమద్ భాగవతం అంటారు అని ఏ పురాణం చెబుతుంది, గరుడ పురాణం చెబుతుంది. అదే కాకుండా స్కంద పురాణంలో కూడా భాగవతం యొక్క మహిమ మహిమగాథ ఏమిటి, ఈ మొత్తం అన్ని చదవను కానీ లాస్ట్ లైన్ చూడండి ఒకసారి. లాస్ట్ లైన్ అష్టాదశ పురాణానాం ఫలం ప్రాప్నోతి మానవ అన్నాడు. అంటే యహ పఠేత్ ప్రయతో నిత్యం శ్లోకం భాగవతం మునే, అంటే యహ పఠేత్ ప్రయతో నిత్యం, ఎవరోతే నిత్యం ప్రతిరోజు నిత్యం ఒక శ్లోకం, శ్లోకం భాగవతం మునే ఒక శ్లోకాన్ని ప్రతిరోజు చదువుతారు, ప్రతిరోజు ఒక శ్లోకం భాగవతాన్ని చదివితే ఏమిటంట, అష్టాదశ పురాణానాం ఫలం ప్రాప్నోతి అన్నారు. మిగతా పురాణాలని చదివినంత ఫలం ఒక భాగతం ఒక శ్లోకం చదువుతూ సాధంట. అందుకని ప్రభుపాద గారు ఏమన్నారు, రోజు ఒక శ్లోకం చదువు అన్నారు. అంటే ఏమిటి, అన్ని పురాణాలు చదివినట్టే, అన్ని వేదాలు చదివినట్టే, అన్ని దానిలో ఉన్నట్టే. అందుకని ఇది భాగవతం. ఈ భాగవతం యొక్క మహిమ మనం చెప్పుకున్నాం. చైతన్య మహాప్రభు వారు స్వయంగా ఈ మాట చెబుతారు. ఏం చెబుతున్నారు, చైతన్య మంజుష అనే ఆ గ్రంథంలో చైతన్య మహాప్రభు అయిన మతం ఏమిటంటే, ఆరాధ్య భగవాన్ రదేశ తనయ తద్ధామ వృందావనం రమ్యాచిదుపాసనా వ్రజవదు వర్గేన వా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమలం ప్రేమాపుమార్థో మహాన్ శ్రీచైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరో నాపరః. గౌడీ మఠంలో ఇస్కాన్ స్థాపించముందు ఎవరో దీక్ష పుచ్చుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి రెండు ప్రశ్నలు అడిగేవారంట. నీకు దశమూలల్లో ఉండే 10 శ్లోకాలు వచ్చా అని అడిగేవారంట. రాదా, దీక్ష లేదు. ఇంకోటి, ఆరాధ్య భగవాన్ వ్రజేతనయ ఈ శ్లోకం వచ్చా అని అడిగేవారంట. వస్తే దీక్ష ఇచ్చేవాడు, లేకపోతే అది కంఠస్థం కాకపోతే దీక్ష ఇచ్చేవాడు కాదు. ఇది మన సాంప్రదాయంలో ఇతిహాసం. అంటే ఏమిటి, చైతన్య మహాప్రభువు మతం ఇదం. చైతన్య మహాప్రభు యొక్క మతం ఏమిటి, మన మతం ఏమిటి అంటే, ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనహ. వ్రజేశ తనయుడు అంటే ఎవరు, కృష్ణుడు. ఎక్కడ ఉండే కృష్ణుడు, వ్రజ ఈశ తనయ, బృందావనంలో ఉండే కృష్ణుడు. ఆ కృష్ణుడిని మనం ఆరాధన చేస్తామంట. ఎక్కడుంటాడు, బృందావనంలో ఉంటాడు. రెండో మాట. మూడో మాట ఏంటి, ఎట్లా ఆరాధన చేస్తాం, రమ్య కృతుపాసన వ్రజవధు. ఎట్లాగోతే వ్రజవధువులు గోపికలు కృష్ణుడిని ఆరాధన చేశారో మనల్ని మేము కూడా అట్లాగే ఆరాధన చేస్తాం. ఇది మూడోది. నాలుగోది ఏమిటి, శ్రీమద్భాగవతం. దీనికి ప్రమాణం ఏమిటి, శ్రీమద్భాగవతం మన ప్రమాణం. నాలుగో మాట. ఐదో మాట ఏమిటి, మనం ఇటువంటి ఆరాధన చేస్తే దానికి ప్రయోజనం ఏమిటి, ప్రేమాపు మార్తో మహాన్. ఇది ప్రేమ ప్రయోజనం అంట. ఈ ఐదు మాటలు ఈ శ్లోకంలో చెప్పండి. ఇది చైతన్య మహాప్రభువు మతమిదం. ఇది చైతన్య మహాప్రభు యొక్క మతం. తత్రాదరో నా పరహ, దీనికంటే పర అంటే ఎక్కువ కీర్తి కలిగిన, ఏదో ఇదికంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన మతం లేదు ఈ ప్రపంచంలో అని ఈ చైతన్య మంజుషన గ్రంథంలో చెప్పబడింది. మనం చేసే ప్రతి కార్యానికి, మనం చెప్పే ప్రతి మాటకి, మనం విచారించే ప్రతి ఒక్క ఆలోచనకి ఆధారం భాగవతం, శ్రీమద్ భాగవతం. తర్వాత భాగవతంలోనే ఈ భాగవతం యొక్క మహిమ చెప్పబడింది. ఎట్లా, శ్రీమద్భాగవతం పురాణమలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంసమేకం మలం జ్ఞానం పరం గీయతే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్చృణ్వన్ సుపటన్ విచారణ పరో భక్త్యా విముచ్చేన్నరః. అద్భుతమైన శ్లోకం ఇది. మొదటో లైన్ చాలండి, రోజంతా ఆనందం గడిచిపోతుంది. మొదటో లైన్ చాలు, ఫస్ట్ లైన్ చాలు. ఏమిటది, శ్రీమద్భాగవతం పురాణం అమలం. దీనికి ఏమన్నా మీకు పిహెచ్డీ కావాలా సంస్కృతంలో, సంస్కృతిలో పిహెచ్డీ అవుతే అర్థం చేసుకోగలరా. ఏమిటండి, శ్రీమద్భాగవతం పురాణం అమలం అంటే ఏమిటి, మలం లేని పురాణం అంట ఇది. అంతే కదా, ఆ మలం అంటే అనమల మలం లేని పురాణం. యద్వైష్ణవానాం ప్రియం అంటే ఏమిటి, వైష్ణవులకి చాలా ప్రియం. ఎందుకు ప్రియమైంది, దానిలో ఏం మలం లేదు. ఏమిటా మలం, ధర్మార్థ కామోక్షాలు మలం. అందుకని ఈ శ్లోకాలను చూసి దడుచుకోకూడదు, దాన్ని ప్రేమించాలి మనం. ఏమైందంటే భగవంతుడు దడుచుకుంటాం. భగవంతుడు దడుచుకునే విషయం కాదండి, ప్రేమించే విషయం. అట్లాగే ఈ భాగవతంలో ఈ శ్లోకాలు చూసి దడుచుకోకూడదు. ఆ శ్లోకాలు రాగానే ఏమో దడు ఒక హృదయంలో దడుపుతాయి, ఇది మనకు కాదేమో అనిపిస్తుంది, ఇంకెవరికో ఏదో అనిపిస్తుంది. అది కాదు, దాన్ని దడుచుకోకూడదు. అర్థమైనా అర్థం కాకపోయినా దాన్ని ప్రేమించటం అంటే, కృష్ణుడిని ప్రేమించడం అంటే ఏమిటి, ఆ కృష్ణుడి స్వరూపం భాగవతుని ప్రేమించడమే. ఈ శ్లోకాలని మనం ఏవి ఎటువంటి మన మనసులో ఆ బాధ, ఒక దడుపు, ఒక ఒక రకంగా అనిపిస్తుంది, ఇది నాకు కాదేమో అని అవన్నీ వదిలేసి చాలా చక్కగా మనం ప్రేమతో చదువుకుంటే అది మన సంస్కృత భాష రాకపోయినా మనకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అందుకని కృష్ణుడు ఏమన్నాడు అర్జునుడితో, నీకు ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎందుకు ఇస్తున్నాను, భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతత్ ఉత్తమం. అతను కృష్ణుడు ఏమన్నా, నువ్వు సంస్కృత విద్వాంసుడు కాబట్టి నీకు ఇస్తున్నాను, నీకు సంస్కృతం అర్థమవుతుంది కాబట్టి ఇస్తున్నాను అని చెప్పలా, భక్తోసి మే సఖా అన్నాడు. అంతే, మనం భక్తులు కావాలంటే ఆ భక్తులు అవుతే ఇవన్నీ చక్కగా అర్థం. యస్మిన్ పారమహంస్యం మేకం అమలం. అమల జ్ఞానం ఉందంట, జ్ఞానం పరం గీయతే. ఏమిటి ఆ జ్ఞానపరం? ప్రేమాపమార్తో మహాన్, ఆ కృష్ణ ప్రేమ అనే మాట ఇక్కడ చెప్పు. అందుకని పరమహంసులకి ప్రియం అంట ఇది. అందుకని భాగవతాన్ని ఏమంటారు, పారమహంస సంహితాయాం అన్నారు. దీని పారమహంస సంహిత పరమహంసులకి చెందింది సంహిత అంట. మిగతా పురాణాలన్నీ ఎవరికి, మిగతా శాస్త్రాలన్నీ కాకులకి చెందినది, భాగవతం ఎవరికి, హంసులకు చెందిందంట. ఈ మాట వింటే పెద్ద పెద్ద గొప్ప పండితులు ఉంటారే, ఈ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, వేద పండితులు, వాళ్ళందరికీ కోపం వచ్చేస్తున్నారు. ఎంత కోపం వస్తుందంటే, ఏమిటిది మిగతా శాస్త్రాలన్నీ ఒక కాకి చెందినలాగా అంటావా, మమ్మల్ని కాకి అంటావా? నేను చెప్పట్లేదండి, స్వయంగా నారదుడు ఈ మాట వ్యాసదేవుడు చెబుతాడు. ఎక్కడ చెబుతాడు? ద్వాగ్విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిష్టోకమవధ్యవధ్యపి నామాని రూపాని అశోంకితాని యత్ షణ్వంతి గాయంతి గృణంతి సాధవః. ఈ సాధవః శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః, దీన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే ఆ కృష్ణునికి చెందిన శబ్దాలు ఉన్నాయి కాబట్టి. న తద్వచిత్ర పదం హరేర్యశో తద్వాయసం తీర్థముషంతి మానసా అన్నారు. ఎవరు? స్వయంగా నారదుడు చెబుతాడు. తద్వాయసం తీర్థం అన్నారు. వాయసం అంటే కాకి. కాకికి ఆనందం ఎక్కడంటే, ఎక్కడ ఎవరో ఉమ్మేశారనుకోండి, ఏదో ఎంగిలి దాన్ని ఏమంటారు, జూటా ఎంగిల్ అంటారు, ఆ కంచాలని తాకాలకుండా కడవడానికి పడి పడేస్తారు కదా, ఆ కాలు ఎక్కడ చిత్తు అటు ఉంటుందో అక్కడ కాకులు వచ్చి దానికి, ఆ కాకులకి తీర్థస్థానం అంటది. కాకులు వచ్చి కావు కావు కానీ ఆనందంతో ఎగురుతూ ఉంటాయి. ఈ హంసలు అక్కడికి వెళ్ళవు, కాకులు ఎక్కడికి వెళ్తే అక్కడ హంసలు వెళ్ళవు. నారదుడు క్లియర్గా చెబుతాడు వ్యాసదేవుడికి, నువ్వు రాసిందంతా శాస్త్రాలు అయినా, దాని పెద్ద ప్రమాణంగా అయినా, నిజంగా చెప్పాలి అంటే అవన్నీ కాకులకి తీర్థస్థానం లాంటిది, ఒక కాకి ఆనందం కలిగించేది, పరమహంసులకు కాదు. పరమహంసులకి ఆనందం ఎక్కడంటే కేవలం భాగవతంలోనే ఆనందం, మిగతా విషయాల్లో ఎటువంటి ఆనందం లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్పబడింది, యస్మిన్ పారమహంస్యం జ్ఞానం పరం గీయతే. దానిలో ఉన్నాయి, మిగతా మాటలు కూడా ఉన్నాయి, తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం ఉంది, కానీ దానికి ఉద్దేశం ఏమిటంటే ప్రేమ ఉద్దేశం. తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మి మామిష్కృతం తత్ శృణ్వన్. అందుకని తత్, ఈ భాగవతాన్ని ఏం చేయాలి, శృణ్వన్, వినండి. విన్న తర్వాత ఏం చేయాలి, సుపఠన్, ఏమన్నా చదవండి. మీకు ఈ నోట్స్ ఎందుకు ఇస్తున్నాను, మీ అందరికీ ఏదో గంటసేపు ప్రవచనం చేయటం అలవాటే చేస్తూనే ఉంటారు. అది చేసిన తర్వాత నేను ఈ ఒక వారం ఇవన్నీ చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, అది మా చింత, అది నా బాధ. అందుకని కనీసం ఈ కాగితం మీ చేతిలో ఉంటే ఏం చూసుకోవచ్చు, ఏదో చదువుకోవచ్చు, పొరపాటును కూడా ఏదో శ్లోకం చదువుకోవచ్చు అని ఈ నోట్స్ ఇస్తా. పొరపాటు ఏదో చెప్పారు చూసుకుందాం లే అనుకో, తెలుసుకున్నాను అనుకోండి. ఒక శ్లోకం చదివితే ఏంటి, అష్టాదశ పురాణానాం 18 పురాణాలు చదివిన సౌభాగ్యం మనకు కలుగుతుంది. అందుకని రోజు ఈ భాగవతం శ్లోకాన్ని చదువుకోవాలి. ఒకసారి ఒక అత్తన్నాడు, రోజు భాగవతం క్లాస్తో అందరు భక్తులు నిద్రపోతారు, ఎందుకు ఈ క్లాస్ నాకు అనిపిస్తుందంటే, నేను అన్నాను కనీసం ఆ శ్లోకాలు చదువుతారు కదా, ఒకసారి లైన్ చదివితే ఇంకోటి శ్లోకాలు చదువుతారు, తర్వాత వాళ్ళు కూడా ఒక శ్లోకం చదివితే మిగతా వాళ్ళు చదువుతారు, కనీసం ఆ టైంలోనే మేలుకుంటారా, ఆ టైంలో మేలుకొని ఉంటారండి, అది చాలు నాయన. అది చాలు, అష్టాదశ పురాణ అంటే ఇదంటే నిద్రపోవాలని కాదు, అంటే దానిలో ఉండే మహిమ ఏంటంటే ఆ శ్లోకాల్లో ఉండే ఎంత మహిమ అంటే అది చదువుకుంటే చాలంట. అష్టాదశ పురాణాన అన్ని చదివినట్లే. ఎందుకంటే ఒకతరు భాగవతం క్లాస్ మొదలవగానే నిద్ర ఎందుకు వస్తుందన్న, అంటే ఆ భాగవతం యొక్క మహిమ అండి, అందుకని నిద్ర వస్తుందన్న. ఏమిటంటే మనం అంటాం కదా నష్టప్రాయేషవద్వేషు అన్ని అన్ని మనం ఎందుకు మేలుకొని ఉంటే ఎన్నో బాధలు చింతలు ఉన్నాయి కాబట్టి మేలుకొని ఉన్నాం. అది కనుక లేకపోతే హాయిగా నిద్రపోతాం. జనానికి నిద్ర ఎందుకు పట్టదు, నిద్ర ఎందుకు పట్టదండి? ఏదో ఆలోచన చింతన ఉంది కాబట్టి నిద్ర పట్టట్లా. భాగవతం వినంగానే అన్ని అబద్ధాలన్నీ పోతాయంట, పోగానే అవుతుంది నిద్ర పడుతుంది. భాగవతం ఇది భాగవతం ఒక మహిమ అన్నా. తత్సత్సృణ్వన్, తత్సృణ్వన్ అంటే వినండి, విన్న తర్వాత ఏం చేయాలి? తత్సృణ్వన్ సుపఠన్, సుపఠన్ అంటే ఏమిటి, చదవాలి. తత్సృణ్వన్ సుపఠన్ విచారణ పరో అంటే దాని గురించి విచారించండి, విచారించండి. చైతన్య మహాప్రభు యొక్క ఆయన శిక్ష, ఆయన ఇచ్చిన మతం ప్రకారం ఈ భాగవతంలో ఉండే ప్రతి ఒక్క మాటని విచారించండి, విచారించి విచారణ పరో భక్త్యా విముచ్చే నరః, అప్పుడు ఆ ప్రేమ భక్తి మనకు కలుగుతుందంట. రాదిదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యేనం మహాత్, ధన్యం స్వస్త్యేనం మహాత్. ఇది చాలా, దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఒక్కర్లా. ఇదం భాగవతం నామ పురాణం అంటే ఏమిటి? ఈ భాగవతం అనే పేరుతో ఉండే పురాణం బ్రహ్మ సంహితం అంటే భగవంతుడికి సంబంధించినది, అంటే పూర్ణంగా ఆధ్యాత్మికమైనది. ఈ దీనిలో ఎటువంటి భౌతిక తత్వ భౌతిక మాటలు లేవు. ఉత్తమ శ్లోక చరితం అంటే భగవంతుని యొక్క పేరు ఉత్తమ శ్లోక, ఆయన చరిత్రని వర్ణింపబడింది. అందుకని ఈ శ్లోకంలో ఈ భాగవతంలో ఎటువంటి కొన్ని లోపాలు ఉన్నా సాహిత్య దోషాలు ఉన్నా అది ఉత్తమమైనది. ఎందుకంటే ఉత్తమమైన పురుషుడు ఉత్తమ పురుషుడిని వర్ణించింది కాబట్టి. చకార భగవాన్ ఋషి, స్వయంగా భగవంతుడే ఋషిగా వచ్చి ఎవరు వ్యాసుడిగా వచ్చి రచించారు. నిశ్రేయసాయ అందరికీ శ్రేయం కలిగించింది. లోకస్య అంటే దీనికి ఎటువంటి యోగ్యత అక్కర్లా, ఎవరొచ్చి పొరపాటును కూడా ఒక 10 నిమిషాలు భాగవతం క్లాస్తో విన్నారనుకోండి, వచ్చి కూర్చున్నా పొరపాటు కూడా వచ్చి కూర్చున్నారనుకోండి, వాళ్లకు కూడా ప్రేమ కలిగించిన సామర్థ్యం కలిగే ఈ భాగవతం ఇది. అందుకని ఇది సాధారణమైన కార్యం కాదు. ఒకసారి నేను ఒక మాట విన్నానండి, అది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఒకసారి భాగవతం క్లాస్ మాయాపూర్లో ఒక మహారాజు గారు చూతూ చూతూ ఒక మాట అన్నారు. ఒక ప్రశ్న అడిగారు, అందరు నిద్రపోతుంటే అడిగారు ఒక ప్రశ్న. ఐ హావ్ క్వశ్చన్ అన్న అందరు లేచి. ఏం క్వశ్చన్ అంటే, డూ యూ నో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఎట్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ అన్నారు. మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఈ సమయంలో ముఖ్యమైన ఏ ఘటన జరుగుతుందో అన్నారు. ఒకళ్ళు చూస్తున్నారు వాళ్ళకు అన్నాడు, ఈ ప్రపంచంలో ఈ మంచి ఇప్పుడు ఒకనాడు ఆ రష్యాలో ఏదో ఘటన జరిగింది, దానివల్ల ప్రపంచానికి ఒకతన్నాడు ఇదన్నాడు, ఒకతన్నాడు ఇండియాలో స్టాక్ మార్కెట్ డౌన్ అయిపోతుందన్నాడు, ఇంకొకటి ఇంకొకటి అన్నాడు, ఇంకొకటి ఇంకోటి అన్నాడు, ఇంకొకటిన్న ఒక ఏదో ఒక్కొక్కరు చూస్తున్నాడు. అతను చెప్పాడు, ఇది కాదు, మీరు కూర్చున్న చోట్లో వింటున్నే భాగవతం అదన్నాడు. ఇది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నారు. అంటే ఈ ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం జరుగుతుందంటే మనం ఏమనుకున్నాం ఆ ప్రపంచం అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకు, కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలైన ముఖ్యమైన విషయం ఈ ప్రపంచంలో అంతా ఎక్కడ జరుగుతుందండి, ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే మీరు భాగవతం వింటున్నారు, ఒకడు కూర్చుని చూస్తున్నారు, అంతకంటే ముఖ్యమైన విషయం ప్రపంచంలో లేనే లేదు. అందుకని మీరు చాలా భాగ్యవంతులుగా అనుకోవాలి. ఏమిటి ప్రపంచంలో ఉండే ముఖ్యమైన విషయంలో దానిలో నేను పాల్గొంటున్నానా అని కూర్చుంటారే, అప్పుడు కనీసం దాని మీద నిద్ర రాదంట అట్లా అనుకుంటే. నిశ్రేషాయ లోకస్య ధన్యం స్వస్తి అయిన మహత్, ఇది స్వస్తి అయిన మహత్, అందుకే ఇది మహత్వమైనది. ఇప్పుడు భాగవతంలో ఈ 2 అధ్యాయాలు ప్రింట్ చేసి ఇచ్చాను మీకు. ఈ 2 అధ్యాయాలు ఫుల్ అవుతాయా పూరా మొత్తం చేయగలమో చేయ నాకు తెలియదు, ఏదో ప్రింట్ చేసి అంటూ ఇచ్చాం. ఇప్పుడు మనం ఈ మొదటి అధ్యాయంలో ఉండే అన్ని శ్లోకాలని ఒకసారి రిసైట్ చేద్దాం. రేపు మొదటి అధ్యాయంలో ఉండే మొదటో శ్లోకం నుంచి చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే రేపటి నుంచి మనం ఈ మీ ఇచ్చే ఉండే ఆ పేపర్స్ ఉన్నాయి, దానిలో ఈ మంగళాచరణ శ్లోకాలు, తర్వాత సనాతన గోస్వామి చేసిన స్తుతి, భాగవత్ స్తుతి, పాదో యదియో ఈ మూడు శ్లోకాలు, దాంతోపాటు ఈ మూడు శ్లోకాలు మహాపురాణం పంచలక్షణం, సాధారణ పురాణం మహాపురాణానికి 10 లక్షణాలు ఉన్నాయి, గరుడ పురాణంలో ఉండే భాగవత యొక్క మహిమ, స్కంద పురాణంలో ఉండే భాగవతం యొక్క మహిమ, దాంతోపాటు ఆరాధ్య భగవాన్, తర్వాత శ్రీమద్ భాగవతం పురాణమలం ఇదం భాగవతం, ఈ యొక్క భాగవతం యొక్క మహిమని ఆ దాన్ని శ్లోకాలు రోజు చదువుకుంటూ మొదటో అధ్యాయం ఉండే శ్లోకాలు కూడా మనం రోజు చదువుకుందాం. ఇవాళకి ఈ టైం అయిపోయింది కాబట్టి కేవలం ఈ మొదటో అధ్యాయంలో ఉండే అన్ని శ్లోకాలు నాతో పాటు మీరు ఉచ్చారణ చేయడానికి ప్రయత్నించండి. అది కష్టం కాదు, కష్టమైనా నేను చేసిన ఒక సౌండ్ ఉందే, ఆ సౌండ్ ప్రకారం మీరు ఒక సౌండ్ చేస్తూ ఉండండి. అది చేస్తూ చేస్తూ ఏమవుతుందంటే అలవాటైపోతుంది. మనం కూడా అట్లాగే నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు, మనకేం భాష వస్తూ ఏదో చెప్పిన వాళ్ళు ఏదో మాటలు మాట్లాడుకుంటే అది విని విని మనం కూడా అట్లా మాట్లాడే ప్రయత్నించాం చిన్నపిల్లలాగా. అందుకని ఏదో మౌనంగా కూర్చోవద్దు. మనం మౌనీ బాబాలు కాదు, ప్రభుపాద గారు ఈ మౌనీ బాబా అంటే ఆయనకు సహించేది కాదు. అందుకని చెప్పండి, చెవటం రాకపోయినా చెప్పాలి, చెవటం రాకపోయినా చెప్పాలి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అది అనుకోకూడదు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాకంటే చక్కగా చూస్తున్నావు ఏమనుకుంటారు. అందుకని ఏం బాధపడక్కర్లా. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్యతో అన్వయాదితరతశ్చార్తేష విఘ్నేశ్వరాట్ తేనే బ్రహ్మహృదాయాది కవయే ముహ్యంతి యత్సురయః తేజోవారి మృదాన్యత వినిమయోత్రత్ర సర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకోకం సత్యం పరం ధీమహీ ధర్మ ప్రోజిత కైతవోత్ర వరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివిదం పాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరేదీశ్వరః సద్యోరిద్యవరుద్యదిత్రకృతిభిః శుశ్రూషవిత్తక్షణాత్ నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా నైమిషే నిమిషక్షేత్రే ఋషయసౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్తసహమాసత తయేకదాతుమునయః ప్రాతహుతహుతాజ్ఞయః సత్కృతం సూతమాసీనం ప్రప్రచురితమాదరాత్ ఋషయోచుః త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ ఆఖ్యాత్యాన్యదీతాని ధర్మశాస్త్రాణ్యాన్యుత యాని వేదవిదాం శ్రేష్ఠో భగవాన్ బాదరాయణః అన్యేచ మునయః సూత పరావర విదో విదుః వేత్తత్వం సౌమ్యతత్సర్వం తత్వతస్తద్దనుగ్రహాత్ భ్రూయూ స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత తత్ర తత్రాంజసాయుష్మాన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతశ్రేయస్ తన్న సంశ్రుతుర్హర్హసి ప్రాయేణల్పాయుష సభ్య కళావస్మిన్యుగే జనా మందాసుమందమతయో మందభాగ్యాయుపద్రుతా భూరీడి భూరి కర్మాణి శ్రోతవ్యాను విభాగశః రసద్వైత్రత్సారం సముద్రత్యమనీషయా భూరీభద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి సూతజానాసి భద్రం తే భగవాన్ సాత్వతాంపతి దేవఖ్యాం వసుదేవస్య చాతోయస్య చికీర్షయా తన్న శుశ్రూషమాణానాం అర్హసంగాన వర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ ఆపన్న సంస్కృతిం ఘోరాం యన్నామవశో ఘృణన్ తతః సద్యో విముచ్యేత యద్విభేదిం స్వయం భయం సంశ్రయాసూత మునయః ప్రశమాయనా సద్య పునంత్యుపసృష్టా స్వర్జున్యాపోనుసేవయా కో వా భగవతస్తస్య పుణ్యశ్లోకేఢ్యకర్మణః శుద్ధికామోన శృణ్యాత్ యశక్కలిమిలాపహం తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభి రూయీణ శ్రద్ధదానానాం లీలయా దదత్త కళా అథాఖ్యాయి హరేర్ధీమన్ అవతారకతా శుభ లీలా విదత్త స్వైరం ఈశ్వరస్యాత్మమాయయా వయం తో నవృతప్యామః ఉత్తమ శ్లోక విక్రమే యశ్వణ్వతాం రసజ్ఞానాం సాధుస్వాదు పదే పదే కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమత్యాని భగవాన్ గూఢకపటమానుషః కలిమాగతమజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయమ్ ఆసీన దీర్ఘసత్రేణ తతాయాం సక్షణో హరే త్వం న సందర్శితో ధాత్రా దుస్తరం నిస్తితీర్షితాం కలిం సత్వహరం పుంసాం కర్ణధారాయ వార్ణవం బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణే ధర్మవర్మణి సాం కాష్టమధునోపేతే ధర్మః తాం శరణం గతా. ఈ రమిశారణ్య ఋషి ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 6 ప్రశ్నలు వేస్తారు సుత గోస్వామికి, 6 questions. ఈ 6 ప్రశ్నలు ఏమిటో ఈ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది. అంటే మిగతా అధ్యాయాల భాగతంలో ఉన్న అన్ని అధ్యాయులు ఈ 6 ప్రశ్నలకి ఒక సమాధానంగా చెప్పారు. అంటే మనం భాగతంలో ఏది చదివినా అది ఈ మొదటో అధ్యాయంలో ఉండే ఏదో 6లో ఏదో ఒక ప్రశ్నకి జవాబు లాంటిది. మనం ప్రశ్న తెలియకుండా జవాబు చదివామనుకున్న అర్థమవుతుందా? అందుకని ఈ మొదటో అధ్యాయం కనీసం తెలుసుకోవాలి. కనీసం ప్రశ్న తెలిస్తే జవాబు కూడా తెలుసుకోవచ్చు, కానీ జవాబు తెలుసుకుంటే ఆ ప్రశ్న తెలియకుండా జవాబు తెలుసుకుంటే మనకి ఏం అర్థం కాదు. అందుకని ఈ ప్రశ్న ఏమిటో తెలుసుకోవాలి. 6 questions బై సేజెస్ ఆఫ్ నమిశారణ్య ఈ అధ్యాయంలో ఉంది. మనం రేపు నుంచి ఆదివారం దాకా ఈ 6 ప్రశ్నలు ఏమిటి దాని గురించి చెప్పుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. గ్రంథాశ్రీమద్భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ. కొంతమందికి ఈ నోట్స్ దొరకపోతే మీరు జిరాక్స్ చేసుకుని తెచ్చుకోండి, రోజు తెచ్చుకోండి. కనీసం ఈ దీనికి మీకు నచ్చిన ఒక శ్లోకం నేర్చుకోవచ్చండి మీరు. కనీసం ఈ 2వ సందంలో 10వ అధ్యాయం ఉంది, 1వ శ్లోకం, భాగవతంలో 10 విషయాలు ఉన్నాయి, ఆ శ్లోకం నేర్చుకుని రండి రేపు. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణతయ, అది కంఠస్థం తీసుకుని రండి. కనీసం ఒక హోంవర్క్ లాగా